సర్వవ్యాపి అయిన సాయి కోసం షిరిడీ వెళ్ళాలా? సాయి సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నారు. బాబాను ప్రార్థించడానికి షిరిడీయే వెళ్ళాల్సిన పని లేదు. మనం ఉన్న చోటే ఉంటూ బాబాను ఎంచక్క ధ్యానించుకోవచ్చు కదా. ఇది శ్రద్ధాభక్తులతో తరచూ షిరిడీ సందర్శించే సాయి భక్తులు అతి తరచుగా ఎదుర్కొనే హితబోధ. ఈ హితవు తాత్వికపరంగా ముమ్మాటికి సత్యం. సాయి అంటే ఈ 3.5 మూరల దేహం మాత్రమే కాదు, బాబా షిరిడీలోనే ఉన్నాడని ఎవరైనా అనుకుంటే వారసలు నన్ను చూడనట్లే అని బాబా కూడా అన్నారు. అంతేకాదు, సర్వత్రా సర్వజీవులలోనూ ప్రకాశించి చైతన్యాన్ని మనచే దర్శింపచేయటమే శ్రీ సాయి ద్వారా ప్రకటమైన లీలా ప్రబోధాల యొక్క పరమార్థం. ఆ సత్యాన్ని దర్శించడమే సాయి భక్తుల సాధన లక్ష్యం కూడా. అయితే తీర్థాలను, తపోక్షేత్రాలను, మహాత్ములను, వారి సమాధి స్థానాలను, తపోభూములను సాధకులు విధిగా దర్శించాలని అన్ని మత సంప్రదాయాలు నిర్దేశిస్తున్నాయి. మన పురాణ ఇతిహాసాలలో చాలా భాగం ఈ తపోక్షేత్ర తీర్థాల మాహాత్మ్యాన్ని చెప్పేవే. ఇస్లాం సంప్రదాయంలో ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ అంటే మక్కా యాత్ర చేయాలని నిర్దేశిస్తున్నది. సూఫీ సంప్రదాయం మహాత్ములను ఆశ్రయించడమే కాక వారి సమాధులను అంటే దర్గాలను దర్శించి అక్కడ సాధన చేసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. ఐతరేయ బ్రాహ్మణంలో యాత్ర చేయని వాడికి ఆనందమే లేదు. సంఘ జీవితంలో ఎంతటి విశిష్ట వ్యక్తి అయినా ఏదో దోషం చెయ్యక తప్పదు. పవిత్ర క్షేత్రాల యాత్ర చేసేవాడికి ఇంద్రుడు మిత్రుడై సహాయపడతాడు. అందువల్ల యాత్రలు చెయ్యి అని అర్థమొచ్చే మంత్రమున్నది. ఒకవైపు సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని దర్శించమని ఉద్బోధిస్తున్న ఆధ్యాత్మిక శాస్త్రాలు, మరోవైపు పవిత్ర క్షేత్రాలను విధిగా దర్శించమని మరి ఎందుకు విధిస్తున్నట్లు? శాస్త్రాలే కాదు, మహాత్ముల ఆచరణ కూడా అలాగే ఉంది. మహర్షులు, దేవతలు కూడా తపస్సు కోసం పవిత్ర క్షేత్రాలకు వెళ్ళి నివసించినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. పరమ అద్వైతాచార్యుడైన ఆదిశంకరుడు, రామానుజ, మధ్వ, వల్లభ మొదలైన ఆచార్యులు పవిత్ర క్షేత్రాలను భక్తిశ్రద్ధలతో దర్శించారు. సదా అవధులు లేని కృష్ణ భక్తి రససాగరంలో ఓలలాడుతూ సర్వత్రా దైవాన్ని దర్శించగలిగిన చైతన్యప్రభు, మీరా, జ్ఞానేశ్వర్, నామ్దేవ్, తుకారాం, రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములు కూడా పండరి, బృందావనం, పూరి, కాశీ మొదలైన క్షేత్రాలను అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో దర్శించడం గమనార్హం. వీరందరూ తామున్న చోటనే ఉంటూ భగవంతుని దర్శించలేక పవిత్ర క్షేత్రాలను దర్శించారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానము ఇంకొకటి ఉంటుందా? పవిత్ర క్షేత్ర దర్శనం ఆ మహాత్ములు తాము స్వయంగా చేయడమే కాక సాధకులు నియమంగా తరచూ సందర్శించాలని కూడా ప్రబోధించారు. జ్ఞానేశ్వర్ మహారాజ్, నామ్దేవులచే స్థాపించబడి ఏకనాథ్, తుకారాముల వంటి మహాత్ములచే ప్రవర్తిల్ల చేయబడిన వార్కరీ పంథాలో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పండరి యాత్ర చెయ్యడం నియమం. వార్కరీ అనే మరాఠీ పదానికి అర్థం యాత్రికుడు అని. యాత్ర చెయ్యడం ఆ సంప్రదాయంలో ఎంత ప్రధాన నియమమో ఆ సంప్రదాయానికి పెట్టబడ్డ వార్కరీ అనే పేరులోనే స్పష్టమవుతుంది. ఆ మహాత్ములు విధించిన యాత్ర అటు బాహ్యమైనది, ఇటు ఆంతరమైనది కూడా. ఆ యాత్ర యొక్క గమ్యం పండరిలో విఠలుని దర్శించి ఆ దర్శన ప్రభావం వల్ల సర్వత్రా సర్వజీవులలోనూ విఠలుని దర్శించగలగడం. అయితే మనమిక్కడ గుర్తించవలసిన అంశం మరొకటున్నది. ఆధ్యాత్మిక శాస్త్రాలు, మహాత్ములు పవిత్ర క్షేత్రాలను దర్శించమని ఉద్బోధించడంలోని ప్రయోజనం, అవి ఆత్మ సంయమనానికి, ఆత్మ సాక్షాత్కారానికి దోహదకారులనే తప్ప చేసిన పాపాలను కడిగేసుకోవడానికో పుణ్యాన్ని మూటకట్టుకోవడానికో కాదు. మనకు పురాణ ఇతిహాసాలలో తీర్థాటన మహిమను వర్ణిస్తూ అవి పాప పరిహారార్థము పుణ్య సముపార్జనార్థము అని చెప్పే శ్లోకాలు, పైన చెప్పిన యోగ సాధన లక్ష్యాన్ని సర్వజనాకర్షణం చెయ్యడానికి తరువాతి కాలంలో పురోహిత వర్గాలు చేర్చిన ప్రక్షిప్తాలే. అందుచేతనే పాపకార్యాలు దుర్మార్గాలు విరివిగా చేస్తూ ఆ దోషం తీర్థాటనతో పోగొట్టుకోవచ్చనే మూఢ విశ్వాసాన్ని ఇంతకుముందు పేర్కొన్న మహాత్ములందరూ నిష్కర్షగా ఖండించారు. అంతేకాదు, ఇలాంటి దురాశను తూర్పారబడుతూ దేవీ భాగవతం ఇలా అంటున్నది, ఎవరైతే తమ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారో వారే పవిత్ర క్షేత్రాలు దర్శించడం వల్ల ఫలితం పొందుతారు, ఇతరులు పవిత్ర క్షేత్రాలకు యాత్ర చెయ్యడమే పాపం అని. జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని పవిత్ర క్షేత్రాలు మూలంలో మహర్షుల మహాత్ముల తపోభూములు, వారి సమాధి స్థానాలుగానే ఉండి కాలగతిలో వాటి మూలరూపం మరుగున పడి పౌరాణికుల కల్పనా సామర్థ్యం వల్ల ఆ స్థానే వివిధ క్షేత్ర పురాణాలు క్షేత్ర మహాత్మ్యాలు పుట్టుకొచ్చాయని అర్థమవుతుంది. హిమాలయాలు గంగ మొదలైన సకల తీర్థక్షేత్రాల మహాత్మ్యానికి మూలం మహాత్ముల తపశ్శక్తేనని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఈ దృష్ట్యా చూస్తే పైన పేర్కొన్న పరిపూర్ణ సద్గురుమూర్తులు ఎందుకు పవిత్ర క్షేత్రాలను దర్శించేవారు మరికొంచెం బోధపడుతుంది. మహాత్ములు పవిత్ర క్షేత్రాలను తీర్థాలను ఇంకా పవిత్రం చేయడానికి దర్శిస్తే సాధకులు తమ సాధనలో భాగంగా మనస్సును వివిధ వికల్పాల నుండి దూరం చేసుకుని తమ గమ్యాన్ని సులభంగా త్వరితగతిన సాధించుకునేందుకు సందర్శించాలి. మనం నివసించే చోటని కూర్చొని జపధ్యానాలు చేయడం కన్నా తపోక్షేత్రాలలో కూర్చొని సాధనం చేయడం ఎన్నో రెట్లు సులభతరం. మహాత్ముల తపో ప్రభావంతో నిండి నిబిడీకృతమయ్యున్న ఆ ప్రదేశాలలోనికి అడుగిడగానే మనస్సు అప్రయత్నంగా ధ్యానస్థమవుతుంది. సాధన అనే పడవలో ప్రపంచం అనే ప్రవాహానికి మనస్సుతో తెడ్లు వేసుకుంటూ ఎదురుగా సాగడం వంటిది మనం ఉన్నచోటనే ఉంటూ సాధన చేసుకోవడం. మనం పయనించవలసిన దిక్కుకు బలంగా వీస్తున్న గాలివాటుకు తెరచాప నెత్తి నిశ్చింతగా సునాయాసంగా సాగిపోవడం వంటిది తపోక్షేత్రాలలోనూ మహాత్ముల సన్నిధిలోనూ చేసే సాధన. ఎవరిలోనైనా బలమైన సంకల్పాలు భావాలు కలిగినప్పుడు ఆ మనోభావాల ప్రభావం ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయినా ఆ ప్రదేశంలో ముద్రించుకుపోతుందని, ఆ ప్రదేశంలో అడుగిడిన ఇతరుల మనస్సులను తదనుగుణంగా ప్రభావితం చేస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఒక శాఖగా పరిగణింపబడే సైకోట్రానిక్స్ పరిశోధనల్లో కూడా సశాస్త్రీయంగా గుర్తింపబడినదని చెబుతారు. కొద్దో గొప్పో జపధ్యాన అనుష్ఠానాలలో అభ్యాసమున్న సాధకులు ఎవరైనా కూడా ఈ ప్రభావాన్ని ఇట్టే గుర్తించగలరు. అయితే సమర్థుడైన గురువు యొక్క ప్రత్యక్ష మార్గదర్శకత్వం లేనప్పుడు సాధకుడు తన సాధన మార్గానికి అనుకూలమైన తపోక్షేత్రాన్ని జాగ్రత్తగా వివేకంతో ఎన్నుకోవాలి. ఒక్కో తపోక్షేత్రానికి ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది. తన సాధన మార్గానికి హృదయగత సంస్కారానికి భిన్నమైన ప్రభావం కలిగిన తపోక్షేత్రాలలో సాధన చెయ్యడం సాధనకు దోహదకారి కాకపోగా ఒక్కోసారి హానికరంగా కూడా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని సాధన సాఫల్యానికి మరో సాధన రహస్యాన్ని మహాత్ములు బోధించారు. అదేమంటే, లక్ష్యశుద్ధి గల సామాన్య సాధకులు సాధ్యమైనంత తరచు తమ తమ సద్గురు స్థానాలను సందర్శించాలని, తీవ్ర సాధనకు అంకితమైన సాధకులు ఆ గురుస్థానాలని ఆశ్రయించుకొని నివసించాలని. అలా బోధించడమే కాదు, ఎందరో మహాత్ములు అలా ఆచరించారు కూడా. ఇటీవలి కాలంలో దీనికి చక్కని ఉదాహరణ భగవాన్ శ్రీ రమణ మహర్షి. హృదయ కుహర మధ్యంలో కేవలం నేను అన్న అహం స్ఫురణ రూపంలో ప్రకాశిస్తున్న ఆత్మతత్వాన్ని శోధించి దర్శించమని ఉద్బోధించిన భగవాన్ రమణులకు అరుణాచలంపై ఉన్న అవ్యాజమైన భక్తి ప్రేమానురాగాలు భక్తులను ఒక్కోసారి ఆశ్చర్యపరిచేవి. మధురైలోని తమ ఇంటిలో ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత కూడా ఆయన అరుణాచలేశ్వరుని దర్శించడానికే తపిస్తూ అరుణాచలానికి పరుగున చేరి తమ జీవిత పర్యంతం అక్కడే ఉండిపోయారు. అరుణాచలేశ్వరుడే తమ గురువని చెప్పేవారు భగవాన్. ఈ దృష్ట్యా అరుణాచలం ఆయన గురుస్థానం. శుష్కమైన మెట్ట వేదాంతాన్ని తలకెక్కించుకున్న కొందరికి మధురైలో లేనిది అరుణాచలంలో ఏముందని భగవాన్ అలా పరిగెత్తారు అని అనిపించక మానదు. ఒకసారి ఒక భక్తుడు, భగవాన్ మీ దివ్యశక్తే కదా అసంఖ్యాక భక్తులను దేశదేశాల నుండి ఇక్కడికి ఆకర్షిస్తున్నది అంటే, వెంటనే భగవాన్ ఆ మాటను ఖండిస్తూ, మరి భగవాన్ను ఇక్కడకు ఆకర్షించిన శక్తి ఏమిటో? ఆ దివ్యశక్తే అరుణాచలేశ్వరుడు, అందరినీ ఇక్కడకు ఆకర్షిస్తున్నది అన్నారు. భగవాన్ కేవలం వినమ్రత కోసమన్నమాట కాదది. ఆ మాటలోని మర్మం బోధపడితే సాధన తత్వంలోని ఒక గొప్ప రహస్యం మన హృదయాలలో ఆవిష్కరింపబడుతుంది. అంతేకాదు, శ్రీ సాయిబాబా షిరిడిలో స్థిరపడడంలో గల పరమార్థం, తద్వారా బాబా మనకు అందించిన ఆదర్శం అవగతమవుతుంది. ఈనాడు లక్షలాది మంది భక్తులను షిరిడీకి ఆకర్షిస్తున్నది శ్రీ సాయి దివ్యశక్తే. కానీ శ్రీ సాయిని షిరిడీకి ఆకర్షించిన శక్తి ఏది? దానికి బాబాయే సమాధానమిచ్చారు. షిరిడీ తన గురుస్థానమని, అక్కడ తన గురువు సమాధి ఉన్నదని, కనుకనే తాము షిరిడీని తమ నివాసస్థానంగా చేసుకున్నామని, అన్యత్వానికి అతీతుడై సర్వత్రా తానే ఉన్నానని నిదర్శనాపూర్వకంగా బోధించిన శ్రీ సాయినాథుడే తన గురుస్థానాన్ని అలక్ష్యం చేయక శ్రద్ధతో ఆశ్రయించినప్పుడు అన్యత్వ భావంతో కొట్టుమిట్టాడే మనం సాయి సర్వత్రా ఉన్నాడు కదా, షిరిడీకి పోవలసిన పనేమీ అని అనడం కేవలం హాస్యాస్పదం. సామాన్యంగా ఇటువంటి మాటలు, షిరిడీ ప్రయాణానికి డబ్బు, శ్రమ, కాలం, ఖర్చు అవుతుందనే లుబ్ధత్వాన్ని, ఆ కొద్ది కాలం కూడా ప్రాపంచిక వ్యవహారాలు వదిలిపెట్టలేని మనోదౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకొని సమర్థించుకునేందుకు వేసుకునే మేలి ముసుగులు మాత్రమే. అందుకే పరమ అద్వైతాచార్యుడైన ఆదిశంకరుడు కూడా, భావనలో సదా అద్వైతాన్ని అనుష్ఠించు కానీ క్రియలో మాత్రం అద్వైతం చూపకు అని ఆదేశిస్తూ, ముల్లోకాల్లో ఎక్కడైనా అద్వైతం పాటించు కానీ గురువు విషయంలో మాత్రం ఏ పరిస్థితులలోనూ అద్వైతం చూపకు, భావాద్వైతం సదా కుర్వాత్ క్రియాద్వైతం న కర్హిచిత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహ అని హెచ్చరించారు. సాయి భక్తులకు శ్రీ సాయునాథుడే సద్గురువు. అంతటా అన్ని జీవులలోనూ సర్వత్రా ఉన్నది శ్రీ సాయియేనని దర్శించడం సాయి భక్తుల పరమ లక్ష్యమైనా? ఆ సత్యాన్ని మనకు చాటింది షిరిడీలో సంచరించిన ఆ శ్రీ సాయి రూపమేననే సత్యాన్ని మనం మరువరాదు. అందుకే ఎవరైనా సాయిబాబా అంటే ఈ 3.5 మూరల దేహం మాత్రమేనని భావిస్తే వారసలు నన్ను చూడనట్లే అని చెప్పిన బాబాని, ఎవరైతే భక్తితో ఈ మసీదులో అడుగుడుతారో వారి కర్మ నశించినట్లేనని, తాము సమాధి నుండే తమ అవతార కార్యాన్ని నిర్వహిస్తామని నా మట్టి మాట్లాడుతుంది, సమాధి సమాధానమిస్తుంది అని కూడా చెప్పారు. ఎందరో భక్తులకు వారు షిరిడీలో ఉన్నంత వరకు వారికి ఎటువంటి ఆపద కలగదని నిదర్శనాపూర్వకంగా తెలియచేశారు. మరెందరో భక్తులకు ప్రత్యక్షంగాను స్వప్న దర్శనాల ద్వారాను తమ మనోవాంఛల సాఫల్యానికి కేవలం షిరిడీ దర్శించమని ఆదేశించారు. యోగాభ్యాస తత్పరుడైన శ్రీ ఉపాసనీ మహారాజ్ తన యోగ సాధనలో కలిగిన ఆటంకాలను అధిగమించలేక ఎందరో యోగులను మహాత్ములను దర్శిస్తూ చివరకు షిరిడీ చేరి బాబాను ఆశ్రయించాడు. అప్పుడు శ్రీ సాయి ఆయనకు విధించిన సాధన, షిరిడీలో 4 ఏళ్ళు ఉండు అని. మరి ఆ 4 ఏళ్ళు షిరిడీలో తానేం సాధన చేయాలని శ్రీ ఉపాసని అడిగినప్పుడు, భోజనం చేసి ఊరక కూర్చో చాలు, చేయవలసిందంతా నేను చేస్తాను అన్నారు బాబా. అంటే లక్ష్యశుద్ధితో ఊరక షిరిడీలో గడపడమే ఒక మహత్తర ఆధ్యాత్మిక సాధనగా బాబా విధించారన్నమాట. షిరిడీలో ఎక్కడ కొన్నా అది తన స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదమని, ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడని కూడా చెప్పారు. ఇవన్నీ షిరిడీ క్షేత్రానికి బాబా ఎంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చారో తెలియచేస్తున్నాయి. ఈనాటికి షిరిడీ దర్శించిన అసంఖ్యాక భక్తులకు శ్రీ సాయి అద్భుత సన్నిధి అనుభవమవుతూనే ఉంది. షిరిడీ దర్శించకముందు ఆ తరువాతకు తమ జీవిత గమనంలో ఎంతో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటం ఎందరో భక్తుల అనుభవం. ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు మనలోని అన్యత్వ భావాన్ని పోగొట్టుకోవాలంటే బాబా మాటల్లో, ఆయనకు మనకు ఉన్న అడ్డుగోడను పడగొట్టాలంటే ఈ అన్యత్వంలో భాగమైన శ్రీ సాయి రూపం, సన్నిధి, షిరిడీ ప్రభావం మొదలైన సాధనాలను ఆశ్రయించక తప్పదు. శ్రీ సాయినాథుని శరద్బాబూజీ. చాప్టర్ 9. పూజ్యశ్రీ సాయినాథుని శరద్బాబూజీ విరచిత సాయి భక్తి సాధన రహస్యం గ్రంథంలోని సర్వవ్యాపి అయిన సాయి కోసం షిరిడీ వెళ్ళాలా అనే అధ్యాయం సమాప్తం.